అయినా మన తెలుగు వాళ్ళు మాత్రం సీతమ్మధార అని పిలుస్తారు, కానీ వాళ్ళు మాత్రం సీతాధార అంటారు. అద్భుతమైన ధార, సన్నగా 365 రోజులు వస్తుంది. వేసవకాలంలో కూడా వస్తుంది, ఇంకా వర్షాకాలంలో చాలా బాగా వస్తుంది. జనులు అక్కడికి వెళ్ళి ఆ నీరు తీర్థంగా తీసుకుంటారు. తీసుకుంటే అమ్మ కటాక్షం లభిస్తుంది. అక్కడి నుంచి అష్టభుజాదేవి దర్శనానికి వెళ్ళాలి. ఆ బిలంలోకి ఇలా వంగి వెళ్ళాలి. అక్కడ బిలం ఎంత గొప్పదంటే నాగోటివాడు దూరగలడు, కొంచెం నాగోటి వాళ్ళకి 3 రెట్లు ఉన్నవాళ్ళు దూరిపోతారు, ఎవరైనా దూరతారు. చూసేవాడికి మాత్రం ఈ లావుపట్టివాడు వెళ్ళలేడేమో అనిపిస్తుంది, కానీ ఎవరైనా అందులో ప్రవేశించగలరు. అంత గొప్ప అపూర్వమైనటువంటి బిలం అది. అక్కడ అష్టభుజాదేవి దర్శనం చేసుకోవాలి. ఆ తదనంతరం కొంతకాలానికి అమ్మవారు ఈ అష్టభుజాదేవికి ఈ వింధ్యాచలవాసినికి మధ్యలో ఓ ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో మహిషాసుర మర్దనం అయిపోయాక మహిషాసురుడిని సంహరించిన తర్వాత అక్కడ కాళీ అనే పేరుతో గుహలో వెలిసింది. దాని కాళీ కోహ్ అంటారు. ఒకే వింధ్యపర్వత ప్రాంగణంలో ఇంచుమించుగా 5 కిలోమీటర్ల దూరం మధ్యలో ఓ చోట వింధ్యాచల నివాసిని, రెండో చోట కాళీ, మూడో చోట అష్టభుజాదేవిగా కొలువై ఉన్నది. ఈ 3 రూపాలు కూడా అత్యంత పవిత్రములే. ఈ 3 సృష్టి స్థితిలయాల యొక్క రహస్యం మనకి తెలియజేస్తాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా పురాణాలు వాటిని వర్ణించాయి. వీటిని తప్పక జీవితంలో దర్శనం చేసుకోవాలి. ఈ కథ విన్నా చాలంటాడండి అయగ్రీవుడు. భక్తితో ఈ కథను విన్నవాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ దేవతామూర్తులను దర్శనం చేసుకున్న మహాపుణ్యం పొందుతాడు. కొన్ని సందర్భాల్లో మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కథ విన్నా చాలట. ఇప్పుడు ఈ కథ వింటున్న అగస్త్యునికి వెళ్ళి అనుమానం వచ్చి
అశ్యానన మహాప్రాజ్ఞ కరుణామృత వారిధే శ్రీదేవి దర్శనే దీక్షాయాదృశీతాం నివేదయ.
ఓ హయగ్రీవ, మహాబుద్ధిమంతుడా, కరుణాసముద్రుడా, అమ్మవారి దర్శనం తొందరగా పొందాలంటే దానికి ఏ దీక్ష వహించాలి, ఎలాంటి దీక్ష వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని అడిగాడు. అప్పుడు హయగ్రీవుడు చెప్పాడు, నిజంగా మనకి అమ్మవారి దర్శనం తక్షణం కావాలనే కోరిక ఉంటే ముందు అమ్మవారి మీద కఠోర విశ్వాసం ఉండాలి, పూర్తిగా నమ్మకం ఉండాలి. పిరికితనం ఉంటే వాడు భగవత్ కటాక్షం పొందలేడు, దర్శనం పొందలేడు. మహాద్భుతమైనటువంటి భక్తి కావాలంటే, మామూలు భక్తి కాదది, మా అమ్మ మాకు దర్శనమిస్తుందని ఒక నమ్మకం కావాలి. అందుకని ఏమన్నాడు, ఎదితే దేవతాభావో యయా కల్మషకర్తమాహ. నిజంగా మనం దేవతాభావం పొంది ఈ కాలుష్యం అనే బురదలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళం అమ్మ దర్శనం పొందాలంటే ఎక్కడికి వెళ్ళినా అందులో అమ్మ ఉన్నదని నమ్మకం కలగాలి. అప్పుడు అమ్మ మనం ఉన్న చోటికి వస్తుంది. అనగా ఉదాహరణకి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళాం, అందులో శారదా పరమేశ్వరి ఉంది, ఈవిడ నిజంగా శారదయే, ఈ విగ్రహ రూపంలో చిన్న రూపంతో మనకి దర్శనమిస్తుందనే ఒక కఠోరమైన విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఆ తదనంతరం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఎదురుగుండా కూర్చోవాలి, సుఖాసీనుడు అవ్వాలి, తనకి ఇష్టమైనటువంటి ఒక ఆసనం వేసుకోవాలి. ఎంతో పూర్వం నీకు లలితా సహస్రనామం చెబుతూ లలితా సహస్రనామం అంతా అమ్మవారి యొక్క లీలలని చెప్పాను. ఆ సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో గానం చెయ్యాలి అని ఇప్పుడు ఎంతో పూర్వం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని, గౌహతిలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో హయగ్రీవుడు అగస్త్యునికి సహస్రనామం గురించి స్టార్ట్ చేశాడు. పూర్తిగా సహస్రనామం చెప్పకుండా అందులో ఒక్కొక్క నామం ఈ కథ వల్ల వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు మొత్తం కథ అంతా చెప్పాడు కనుక వరుసగా శ్రీమాత శ్రీ మహారాజ్ దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి వరకు శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక వరకు చెప్పేశాడు. ఈ సహస్రనామములు అపూర్వమైనవి, మహాశక్తివంతమైనది. వీటి శక్తిని ఇంతింతని ఎవరూ వర్ణించలేరు. కొన్ని కోట్ల సూర్యుల కాంతి కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్న ఒక్క దేవతామూర్తికి సాటిరావు. లలితా సహస్రనామంలో చాలా నామాలు ఉన్నాయిగా. ఓ చోట పార్వతి అని ఉంటుంది, పద్మనయన అని ఉంటుంది, పద్మరాగ సమప్రభ అని ఉంటుంది, ఓ చోట మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఉంటుంది. ఈ నామాలన్నీ అమ్మవారి రూపాలే. ఇందులో ఏ రూపానికి ఆ రూపమే కొన్ని కోట్ల సూర్యుల కంటే ఎక్కువ కాంతితో వెలిగిపోయే రూపాలట. అందుకే ఈ నామాలు ఒక్కొక్కటి మహాశక్తివంతమైనవి. ఇక అన్నీ కలిస్తే ఇక అదొక మహామాల అయిపోతుంది. అత్యద్భుతమైన భువన బ్రహ్మాండములన్నిటినీ తనలో నింపుకున్న నామాలు అవుతాయి. ఈ నామాల పఠనం వల్ల భువనేశ్వరి సంతోషిస్తుంది. ఈ కలియుగంలో మానవులు సులభంగా తరించాలంటే అమ్మ దర్శనం చేసుకోవాలనే కోరిక వారికి ఉంటే, ఏమైనా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలనుకుంటే ఎక్కడో చోట ఒక విగ్రహము లేక ఆకారము అమ్మవారిది ఏర్పాటు చేసుకుని అక్కడ సుఖాసీనుడై ఈ మొత్తం నామాలు భక్తితో చదవాలి. సుఖాసీనుడిని ఎందుకన్నాడంటే కూర్చున్న కాసేపు నువ్వు అటు ఇటు కదలకూడదు. కదలకుండా ఉండాలంటే నీవు ఎలా కూర్చుంటే నీకు సుఖంగా ఉంటుందో అలా కూర్చోవాలి. ఒక్కొక్కడికి కాళ్ళు నొప్పులు ఎక్కువ అనుకోండి, వాడు అతి కష్టం మీద కింద కూర్చొని చదువుతున్నాడు, అప్పుడు వాడు కూర్చోలేడు ఎక్కువసేపు. ఈ కాలిటి కదుపుతాడు, ఈ కాలిటి కదుపుతాడు, ఇటు పెడతాడు, ఇటు పెడతాడు. ఇంకా అదృష్టం పురాణంలో వింటూ నాకేసి కాళ్ళు పెట్టట్లేదు, అది కొంతవరకు నయ్యం. ఎందుకని పాప కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కదా, అందువల్ల ఏం చేస్తాడంటే కూర్చోలేక ఎతన పడుతూ అలా తిప్పుతాడు. అప్పుడు అది సుఖాసీనం కాదు. సుఖమైన ఆసనం మీద కూర్చుంటేనే సుఖాసీనుడు అంటారు. సుఖాసీనుడు కానీ వాడు చదవలేడు, వందసార్లు కదలాలి. అందుకని ఒకవేళ నీవు కింద కూర్చోలేకపోతే హాయిగా కుర్చీలో కూర్చో, కూర్చోగలిగితే పద్మాసనం వేసి కూర్చో. కానీ ఈ 20 నిమిషాలు 25 నిమిషాలు సహస్రనామం చదువుతున్నంతసేపు నిశ్చల దీక్షతో చదవాలి, మనస్సు చెదిరిపోకుండా చదవాలి. అలా మధ్య మధ్యలో అమ్మవారిని చూస్తూ పరవశిస్తూ చదవాలి. చదువుతున్నంతసేపు నీ ఎదురుగుండా ఉన్న అమ్మవారి మూర్తిలో ఈ రూపములు కనపడాలి. ఒక్కోసారి మహాలక్ష్మి అని కనపడిందండి, మహాలక్ష్మి మృడప్రియ. మహాలక్ష్మి అన్నప్పుడు మహాలక్ష్మి ఆ విగ్రహంలో కనపడాలి. మృడప్రియ అంటే శివుడి యొక్క భార్య కనపడాలి మనకి. మృడు అంటే శివుడు, మృడప్రియ శివునికి ప్రియురాలు అనగా పార్వతి కనపడాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ మహాశక్తి అంటాడు, అప్పుడు ఒక మహాద్భుతమైన దివ్యశక్తి భూమి ఆకాశాలు నిండిపోతున్న శక్తి అందులో కనపడాలి. షట్చక్రాల గురించి చెప్పినప్పుడు ఆ చక్రాలు కనపడాలి, అందులో ఎన్ని తలలతో ఉందో చెప్పాలి. కట్వాంగాది ప్రహరణ, అందులో ఆవిడ చేతుల్లో కట్వాంగం అంటే మంచం కోడు వంటి ఒక ఆయుధం ఉన్నది, అది మనకు కనపడాలి. ఆ స్థితికి వెళ్ళి తన్మయత్వంతో చదవాలి. ఒకవేళ అర్థం తెలియకపోతేనో, ఇప్పుడు మీకు అర్థం తెలిస్తే ఓహో అమ్మవారు ఇలా కట్వాంగం అనే ఆయుధం పట్టుకున్నది అనే ఊహ మీకు వచ్చినప్పుడు దర్శించగలుగుతారు. కట్వాంగం అంటే ఏం తెలియని వాడికి సంగతి ఏంటి? వెనకటికి ఒక ఆవిడని భర్తగారు పిలిచి, ఏమేవ్ లవణం పట్టుకురా అన్నాడు. రాత్రిపూట ఉప్పని పలకడానికి కొంతమందికి సెంటిమెంటు, అవేం శాస్త్రాలు కాదు. ఉప్పు అనే పదం వాడద్దని సంస్కృతంలో పలుకుతాడు, ఉప్పు తెలుగు పదం కదా, ఉప్పు అనకూడదు అని ఏం సంస్కృత శ్లోకంలో రాయదు, అయినా ఎవడకో కల్పించారనమాట. కల్పించి రాత్రి ఉప్పు అనకూడదు అన్నట్ట. ఉప్పు అనకూడదు కనుక ఏం చేశాడు ఈయన? లవణం అన్నాడు. అందుకని భార్యని, ఏమే లవణం అంటే తెలుసా, లవణం పట్టుకురా అనగానే ఆవిడే ఇలా చేతులు ఊపి, అవధాని గారింట్లో పుట్టా, అవధాని గారికి భార్యడయ్యాను, నా కొడుకు అవధాని, ఆ మాత్రం నాకు లవణం అంటే తెలియదా, అల్లల్లా పుల్లగా ఉంటుందని బెల్లం చూపించి అవుపేటట్టుకొచ్చి ఇస్తట్టు వేసింది. ఇందుకే అల్లల్లా పుల్లగా ఉంటాడు ఉండడం ఏంటి, అల్లం పుల్లగా ఉంటుందా పోనీ, అలా ఉంటుందని బెల్లం చూపించి ఇదే అల్లం అందిట. పైగా పోనీ బెల్లమైనా వేస్తుందేమో అనుకుంటే అవుపేట పట్టుకొచ్చి వేసిందిట. అంటే ఏమిటి ఆవిడ ఉద్దేశం, లవణం అంటే ఇలా చూపించి అవుపేట ఇవ్వాలనుకుందిట. అంతపోని ఆవిడ ఆవుపేడతో విస్తర శుద్ధి చేసుకున్నాడు అండి. అందుకని బహుశా లవణం అంటే ఆవుపేడతో విస్తర శుద్ధి చేయడం అనుకుంది ఆవిడ. నాకు బుద్ధి వచ్చింది, నీ దగ్గర సంస్కృతం ఎందుకు వాడాను అన్నాడు ఆయన. కాబట్టి లవణం అంటే తెలియని వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. అమ్మవారు అంటే ఏమిటని అడిగిన వాడు ఉన్నాడు అమెరికాలో ప్రవచనానికి వెళ్ళి, అమ్మవారి అనుగ్రహంతో నేను పురాణం చెబుతానడిగే, అమ్మవారు అంటే ఎవరండి, అమ్మవారు అంటే ఏంటండి అంటాడు. ఇంక నేనేం చెప్పను, అమ్మవారు అంటే ఏం చెప్పను, బుర్రగా ఒక్కరు పిచ్చెక్కిపోయింది అది. అందుకని అమ్మవారంటే అమ్మవారు ఏంటంట అన్న, ఎంత మీద ఏం చెప్పను మరి వాడికి, అసలు అమ్మవారు అంటే ఏమిటో ఉపాసన తెలియదుట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట, అమ్మవారి గుడి అంటే గుళ్ళో ఉన్న విగ్రహాన్ని అమ్మవారు అంటారని కూడా తెలియని వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్పను మరి. నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే 2 శ్లోకములు చదివితే వేదం అనుకుంటున్నాడు ఒకడు. నేను అక్కడ శుక్లాంబరధం ఉన్న శ్లోకం చదవగానే ఇప్పటిదాకా ఎంత బాగా వేద పఠనం చేశారంట అన్నాడు. శుక్లాంబరధం విష్ణు శ్లోకం వేద పఠనం చేశారనుకుంటున్నాడు, అదే వేదం అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఓహో నాగోటి వాడు కొన్ని ప్రాంతాలు కడితే ఎన్ని లాభాలు ఉన్నాయో, 4 శ్లోకాలు చదివితే నేనే మహావేద పండితుడు అనుకుంటారేమో అనిపిస్తున్నాను కదా. అవునా, అంటే ఏది వేదమో ఏది శ్లోకమో ఏది పురాణమో కూడా తెలియట్లేదు అనమాట. కాలప్రభావం అది. సంఖ్యే అని ఉన్నది, అనగానే సంఖ్య అంటే అంకెలను చెప్పి 1, 2, 3 అని చెప్పాడు ఒక ఆయన. సంఖ్య అంటే యుద్ధం, సంఖ్య అంటే యుద్ధంలో అని అర్థం. సంఖ్యే అర్జున అంటే యుద్ధంలో అర్జునుడు బాణాలతో కొట్టాడని ఉంది భారతంలో, ఆయన చదువుతూ అర్థం చెప్తాడు అనమాట. సంఖ్యే అర్జునుడు 1, 2, 3 అని అంకెలు లెక్కెట్టి ఆ తర్వాత బాణం వేశాడు. ఓ ఇది ఇంకా బాగుంది, కొత్త రకం వ్యాఖ్యానం అనమాట. శ్రీ రఘురామచార తులసీదళ పద్యంలాగా అనమాట. గణపతి నవలను ఉండేది, చిలకమర్తి వారు రాశారు. అందులో గణపతి అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడి పేరు గణపతి కానీ వాడు అక్షమ్ముఖరాజు. వాడిని స్కూల్లో టీచర్గా వేశారంటే తెలియక, వాడిని ఏదో చదువుకున్నానంటే అప్పుడు వాడు శ్రీ రఘురామ చారు తులసీదళ రామ, రామచంద్రుడికి ఒకసారి జలుబు చేసింది, జలుబు చేస్తే చారు పెట్టారు, చారులో కరేపాకు దొరక్క తులసీదళాలు వేశారు. ఇది శ్రీ రఘురామ చారు తులసీదళదామ అంటే వాడు అర్థం చెప్పాడు. నిజంగానండి ఆ నవల చదివితే మనకి వెతుక్కుతున్నారు మరి కొద్ది రోజులు మనం మర్చిపోతాం. కాబట్టి అందరికీ భాష రావాలని లేదు కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి, దానికి కూడా అయగ్రీవుడు సమాధానం చెప్పాడు. సహస్రనామము ఎలా విడదీయాలో తెలియదు, ఎలా అర్థం చెప్పాలో తెలియదు. అటువంటి వాడు పారాయణ చేసుకున్నప్పుడు నీవు చెప్పిన అనుభూతులు పొందడం కష్టం కదా అని అగస్త్యుడు అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. నిజంగా కూడా పదవిభాగం తెలియని వాళ్ళు చాలామంది లేరు ఇప్పుడు. మరి లక్ష్య రోమ లతాధారత ఆసమున్నేయ మధ్యమ అని ఉంటుంది అక్కడ సంధి. లక్ష్య రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ, తాసమున్నేయ అనగానే ఏం తన్నుతోందో తెలియట్లేదు అక్కడ నాకు. అవునా, ఇలా ఎన్ని అక్షర దోషాలు నిరంతరం తెలియక చదివేటటువంటి వాళ్ళు ఇందులో చాలామంది కనపడ్డారు నాకు. ఒక్కొక్కసారి ఇక్కడ పారాయణ చేస్తున్నప్పుడు అనమాట, మరి ఏం చేస్తాం వాళ్ళకి తెలియకపోవడం అనమాట. ఏక సమాసం ఉంటుంది కదా, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, ఒకటే సమాసం అది. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అనగానే అక్కడ అమ్మవారు అక్కడ ఉండదు, పారిపోతుంది వెంటనే. చింతాక అనేది పొట్టి పదం, రత్న గ్రైవేయ చింతాక, చింతాక అని ఒక పథకం ఉంటుందన్నమాట. రత్నములు తాపడం చేయబడిన గ్రైవేయ అంటే మెడలో ఉన్నటువంటి, గ్రేవము అంటే మెడ, గ్రేవములు ఉంటే గ్రైవేయం, రత్నములు తాపడం చేయబడిన మెడలో ఉన్న చింతాక అనే పథకమును ధరించింది అమ్మ. చింతాక పథకం అంటారు, సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము. చింతాక కాదండి, చింతాకు పథకం, బత్సలాకు పథకం, తోటకూర పథకం కాదది, చింతాక పథకం. మన నోట్లో పడి చింతాక అయిందనుకోండి. ఇప్పుడు ఈ చింతాక పథకం అనే విషయం తెలియకపోతే రత్నగ్రైవేయ చింతాక అని అక్కడ ఆపి లోలముక్త ఫలాన్విత అంటే దానికి ఏమర్థం చెబుతాం మనం? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాబడికి ఒకటే సమాసం. ఉన్మేష నిమిషోత్పన్న ఉపన్న భువనావళి అంటే అప్పుడు అర్థం అనర్థం అవుతుంది. అయినప్పటికీ ఇంత విని ఆఖరిని కొసం వరకునండి, ఒకవేళ మనకి భాష రాదు ఎలా విడదీయాలో తెలియదు, అయినా ఎదురుగుండా ఉన్న అమ్మలో ఇది అమ్మ అనుకుంటూ చదువుతున్నప్పుడు అమ్మవారి రూపం చూస్తే తను ఏ రూపమైనా పర్వాలేదు, అందులో ఉన్న ఆయుధాలు అక్కర్లేదు, దాని అర్థం అక్కర్లేదు. అమ్మ కదులుతున్నట్టు, అమ్మ మనకేసి చూస్తున్నట్టు ఒక అపూర్వమైన భావన పొందగలిగితే అప్పుడు దోషములున్నా కొట్టుకుపోయి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాం. కాబట్టి దేర్ ఇస్ నో డౌట్, హాయిగా చదువుతాం. కాకపోతే ఈ సహస్రనామం చదివేటప్పుడు గురువుని మాత్రం తప్పనిసరిగా తలుచుకోవట. గురుస్థ తాదృశోభూత్వ, నీవే గురువు అయిపో, మీ గురువుని భక్తితో తలుచుకో. ఎందువల్ల? గురోరాలోకమాత్రేణ భాషణాత్ స్పర్శనాదపి అని 5వ శ్లోకంలో 43వ అధ్యాయంలో చెప్పారు. గురువుని ఒక్కసారి చూసి ఆయనని స్పృశించి మాట్లాడినంత మాత్రం చేతనే అమ్మ సంతోషపడిపోయి, అమ్మయ్య వీడు తన గురువుని ముట్టుకున్నాడు లేక గురువుని తలుచుకున్నాడు, గురువుగారు ఇక్కడ శరీరంతో లేకపోవటం వల్ల గురువుగారి రూపం మనస్సులో ఊహించుకున్నాడు లేక పటాన్ని పెట్టుకున్నాడు, కాబట్టి వీడిని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తాను, కారణం నేను గురుమూర్తిని అంటుంది అమ్మ. అందుకే రోజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి అదిగాను చూస్తే తెలుస్తుంది, అటు చూస్తారు ఆయన ఎదురుగుండా ఉన్నారని అనుకుంటారు, ఉండి అక్కడ పటం రూపంలో దర్శనమిస్తున్న గురువుకు నమస్కారం చేసుకుంటే గురువుగారిని చూచినంత మాత్రం చేతనే అంటున్నాడుగా. గురోహో ఆలోకమాత్రేణ, గురువును చూచినంత మాత్రం చేతనే కామాక్షీం ప్రసన్నధి, ప్రసన్న స్వరూపిణి అని కామాక్షిని పొందుతాం, ఆవిడ మనల్ని అనుగ్రహిస్తాం, చూస్తేనే సంతోషపడిపోతాడమ్మ. కాబట్టి తప్పనిసరిగా గురు కటాక్షం ఉండాలి, గురువు లేకపోతే మాత్రం అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో సంతోషించరు. ఇప్పుడు మనకి ఇంకా చెప్పారు ఎవరు, ఇదంతా చెప్పింది హయగ్రీవుడు. నేనేం చెప్తున్నాను, ఇది 43వ అధ్యాయంలో ఉంటుంది, ఉత్తర భాగంలో బ్రహ్మాండ పురాణంలో. ఏమండి మీరు చెప్పినట్టుగా అమ్మని ఇప్పుడు భావిస్తాం, సహస్రనామం చదువుతాం, మళ్ళీ వెనక్కి రావక్కర్లేదుగా, నువ్వు లలితా సహస్రనామాన్ని సుఖంగా ఆసనం మీద కూర్చుని చదువు, చదివేటప్పుడు అర్థమైతే అందులో ఉన్న అర్థాల ప్రకారం అమ్మవారిని చూడడానికి ప్రయత్నించు, లేదా భక్తితో గురువుని తలుచుకుని అమ్మలో శక్తి ఉన్నట్టుగా భావించి చదువు. ఈ చదివేటప్పుడు మంత్రోపదేశం ఒకవేళ లేకపోతే ఏమైనా ప్రమాదమా? మంత్రం ఉపదేశం లేకపోతే సహస్రనామాలు చదవకూడదని కదా చాలామంది చెబుతున్నారు. అక్కడ హయగ్రీవుడు చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. ఆ శ్లోకం చదివితే అర్థం కాకపోతే అర్థం అలాగే చెబుతాను. అమంత్రం వా సమంత్రం వా కామాక్షి మచ్చయంతియే. నీకు మంత్రం ఉన్నా లేకపోయినా, అమంత్రం అంటే మంత్రం లేకపోయినా, సమంత్రం మంత్రోపదేశం ఉన్నా, ఎవడైనా కామాక్షిని జగన్మాతని అర్చిస్తే సహ దేవ్యాహ భాజనం భుక్తిముక్త్యః ప్రసాద భూమి. వాడు అమ్మవారి అనుగ్రహం పొందుతాడు, భుక్తిముక్తి పొందుతాడు. ఒకవేళ దైవానుగ్రహం ఉండి గురువు గారి కటాక్షం కలిగి గురువు ఉపదేశం పొందగలిగితే అదృష్టమే, మళ్ళీ మానేయమని కష్టమా అజ్ఞానంలో పడి. ఒకవేళ గురువు ఉపదేశం లేదు, లేకపోతే చదవద్దనే బెంగలేదు, శుభ్రంగా చదువుకో, నిన్న అమ్మ రక్షిస్తుంది. అప్పుడు అమ్మే ఓహో ఈ స్త్రీ కానీ లేక పురుషుడు కానీ భక్తితో నా సహస్రనామం చేస్తున్నారు, వీళ్ళకి మనస్సులో నన్ను పొందాలనే కోరిక ఉంది అనుకుని వీళ్ళని ఉపదేశంలో పెట్టి వీరికి మంత్రోపదేశం అందించి సరైన మార్గంలో పెట్టి అనుగ్రహించే గురువుని ఆవిడే పంపుతుంది. గురువుని మన దగ్గరికి పంపించే బాధ్యత అమ్మ తీసుకుంటుందిట, మనం అమ్మని నమ్మితే. ఇప్పుడు మళ్ళీ 81వ శ్లోకంలో ఆయనే చెప్పాడు హయగ్రీవుడు. 2-3 సార్లు ఎందుకు నొక్కి చెబుతున్నానంటే చెప్పింది హయగ్రీవుడు. పద్మాకర్ గారు చెబితే మీరు నమ్మకపోయి మానేయండి పర్వాలా, పద్మాకర్ గారు చెబితే ఎందుకు నమ్మాలి, ఆయన ఏమన్నా ప్రామాణి కూడా అనుకోవచ్చు. కానీ చెప్పింది హయగ్రీవుడు, విన్నది అగస్త్యుడు, రాసింది వేదవ్యాసుడు, ఉన్నది బ్రహ్మాండ పురాణంలో. అధ్యాయం 43, శ్లోకం 81. మంత్రం లేకపోయినా చెయ్యొచ్చు, కానీ ఉపదేశం పొందితే మంచిదే. అక్కడ కథ అయిపోయిందా? ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది మళ్ళీ అగస్త్యునికి. ఆడవాళ్ళు చేయకూడదంటున్నారు, కొంతమంది ఏమో శూద్రులు చేయకూడదంటున్నారు, ఇలా ఎవరైనా చేయకూడదనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అప్పుడు హయగ్రీవుడు ఏమన్నాడు తెలిసిన, స్త్రియః వైశ్యాశ్చ శూద్రాశ్చ తేయాంతి పరమాంగతిం కిం పునఃక్షత్రియ విప్ర మంత్రపూర్వం యజంతియే. స్త్రీలు విప్రులు క్షత్రియులు వైశ్యులు శూద్రుడు అనే తేడా లేకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సహస్రనామం చదివితే వారు ముక్తి పొంది తీరుతారు. మంత్రపూర్వకంగా చదువుకునే విప్రులు మోక్షం పొందడం ఆశ్చర్యమే లేదు. కాబట్టి ఎవరైనా తరిస్తారు, కాబట్టి అందరూ వచ్చేసుకోవచ్చు. అందుకే నేను ఆ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను ఇక్కడ. ఆడవాళ్ళు చదవకూడదనే బెంగిక తీసేయండి, ఇక్కడ కులంతో మతంతో సంబంధాలు. ఈ స్తోత్రాలకు కొన్నింటికి ఎవరైనా చేయొచ్చు, ఎందుకని ఇక్కడ భక్తి ఉంటే చాలు కనుక. సంసారిన హాపి, నిరంతరం సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. 5 పర్వదినములు ఉన్నాయట. ఏమేమిటా 5 పర్వదినములు అంటే? అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఈ 5 పర్వదినములలో కనుక పాయస రూపకం, పాయసం నాకు నివేదన చేసి ఈ సహస్రనామముతో నన్ను పూజించినటువంటి వాళ్ళు ఇక తిరుగులేని ముక్తి పొందుతారు, భుక్తి ముక్తి అన్నీ పొందుతారు. ఈ 5 తిథులు నాకు చాలా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఆ రోజుల్లో అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేసి తదనంతరం సహస్రనామముతో అమ్మని పూజించి ఈ పాయసం మనం ప్రసాదంగా తిరిగి ఇతరులకు పెడితే అమ్మవారి ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది, సమస్త మంగళములు పొందుతారు. ఇంకొకటి చెప్పారు, గురువుగారి అనుగ్రహం పొందడమే ఎంత గొప్పో. గురువుతో పాటు ఆయన ఒకవేళ పెళ్లి చేసుకున్న గురువు అనుకోండి, అప్పుడు గురుపత్నిని చింతించకపోతే కూడా ఫలించదట. శ్రీ గురుం గురుపత్నించ పితరో చింతయే ధియా. అందుకే గురుపత్ని మహిమని మానవ కథలో కథ రాయించింది అమ్మ నా చేతి ప్రార్థన. మీకు సద్గురువుని ఎలా పూజిస్తున్నాము, శ్రీ గురువు అన్నారు, శ్రీ గురువులకు ప్రదక్షిణం, శ్రీ గురువులకు ప్రణామం అని కొందరు అంటారు. ఉత్తు గురుదేవ అనకుండా, ఎందుకంటే వాళ్ళకి మరీ గురువు గారి మీద భక్తి కనుక. అదే మాట ఇక్కడ హయగ్రీవుడు అన్నాడు, తన శ్రీ గురువును గురుపత్నిని తల్లిదండ్రులను మనస్సులో తలుచుకొని అప్పుడు సహస్రనామంతో అర్చన చేస్తే వాడికి నాకు తేడా ఉండదు అని అమ్మ చెప్పింది. అంటే అమ్మే వాడైపోతాడు, వాడే అమ్మ అయిపోతాడు. ఇంత విన్నాక మళ్ళీ ఉన్నాడో తెలుసునండి. మహాత్మా, నాకు ఇంకో అనుమానం ఉన్నది. సహస్రనామం చాలా అద్భుతంగా చెప్పావు. ఈ సహస్రనామే కాకుండా అమ్మవారికి సంబంధించిన ఇంకేదైనా స్తోత్రం ఉందా, నేను విననిది మిగిలిపోయింది ఏమైనా ఉందా అన్నట్ట. ఇంత కష్టపడి సహస్రనామం చెప్పాక ఇంకేమైనా కొరత ఉందా అని అడిగాడు ఏటీనా అని తెల్లబోయాడు. వెంటనే ఒక క్షణకాలం ధ్యానంలో గడిపోయాడు. శిష్యుడిని, శిష్యుడి భార్యని పట్టించుకోకుండా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు అమ్మవారి ఆయనకి మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. అగస్త్యుడి ద్వారా ప్రశ్న నేనే వేయించాను. లలితా సహస్రనామం అంతా చదివినటువంటి వాడికి ఇంకా శిఖర ఫలితం రావడానికి వాగ్దేవతలు ఇంకొక స్తోత్రం రాశారు. అదే లలితా త్రిశతి స్తోత్రం. పంచదశి మహామంత్రాన్ని ककार रूप कल्याणि कल्याण गुणशालिनि అంటూ మొదలుపెట్టి మొత్తం 300 నామములను ఒక స్తోత్రంగా వాగ్దేవతలు రాశారు. అందులో 300 ఉంటాయి కాబట్టి త్రిశతి. శతము అంటే 100, శతము కలిగితే శతి, శతి అంటే 1 కంటైన్స్ 100 నామాస్, అది శతి. అందులో 300 ఉంటే త్రిశతి అంటారు. అదే పంచదశి అంటే 15 అక్షరములు కలిగిందని అర్థం అన్నమాట. ఈ పంచదశీ మంత్రం ఈ 300 నామాలలో ఇమిడ్చినటువంటి స్తోత్రం అది. అందులోకి ఆ ముందు నక్షాలని కలిపేటి చాలు మీకు. ककार రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కారుణ్య శయన నిలయ కమనీయ కళావతి ఇందులన్నిటికీ కా ఉంటుంది. ఎలా సుగంధ చకుర అందులో ఉన్న ఏ పక్కన పెట్టడిక్క ఏ అవుతుందన్నమాట. ఇక్షిత్రి క్షణసృష్టాండ కోటిరి శరవల్లవాని ఈకారంతో మొదలవుతాయి. ఈ చేర్చండి. ఆ తర్వాత లక్ష్యార్థ లక్షణాగమ్య లబ్ధకామ లత లలా తనుదు ఇలాంటి నామాలలో ఉన్నటువంటి లా పెట్టండి. హ్రీంకార మూర్తిని హ్రీంకార సౌధ సురంగ కపోతిక ఇందులో ఉన్న హ్రీం చేర్చండి. అదే క ఏ ఈల హ్రీం హసకహ లహ్రీం సకల హ్రీం అనే 15 అక్షరముల మహామంత్రంగా మారిపోతుంది. ఈ మంత్రాన్ని ఎంతో నిష్ఠాగరిష్ఠులు తప్ప సామాన్యులు చేయలేరు గనక ఈ మంత్రమును స్తోత్ర రూపంలో పెట్టినారట వాగ్దేవతలు. స్తోత్రంలో అయితే ఎవరైనా చేయొచ్చు కనుక. ఇది మరింత రహస్యం. అసలు రహస్యనామ స్తోత్రమే రహస్యం అని పేరుంటే ఇది మరింత గొప్ప స్తోత్రం. ఇది కూడా నీకు నేను ఉపదేశిస్తున్నాను. దీనిని అగస్త్యునికి ఇమ్మని అమ్మవారు చెప్పగా హయగ్రీవుడు దానిని స్వీకరించాడు. స్వీకరించి దానిని మళ్ళీ అగస్త్యునికి ఇచ్చాడు. అక్కడికి సహస్రనామం పూర్తయింది, తదనంతరం త్రిశతి పూర్తయింది. మళ్ళీ ఇంకా ఇంకేమిటో మనస్సులో ఇంకేమైనా ఉందా అమ్మవారిని సంపూర్ణంగా పొందడానికి అని అడిగాట. సాధారణంగా మనస్సుకు తృప్తి కలిగాక ఇంకోటి అడగరు కదా అడుగుతున్నాడు ఈయన. అప్పుడు మళ్ళీ అడిగాడు ఆయన అమ్మవారిని హయగ్రీవుడు. ఈ అగస్త్యుడు పదే పదే చాలా స్తోత్రాలు అడుగుతున్నాడు ఏమిటంటే, అప్పుడు అమ్మవారు ఫైనల్గా చెప్పింది, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని 3 రూపములతో నేను తిరుగుతూ ఉంటాను. 4 త్రిశక్తులు ఉంటాయి, నేను త్రిశక్తి స్వరూపుణ్ణి. ఆ త్రిశక్తులు 3 మహాస్తోత్రములుగా లోకానికి అందించాము. అది ఒకటేమో శ్రీ లలితా సహస్రనామం, రెండవది త్రిశతి, మూడవది శ్రీదేవి ఖడ్గమాల. సహస్రనామ స్తోత్రం పూర్తయ్యాక త్రిశతి, త్రిశతి అయ్యాక ఖడ్గమాల. ఈ 3 ఏకాసనం మీద కూర్చుని ఎవడన్నా పారాయణ చేయగలిగితే వాడు త్రిశక్తి స్వరూపిణి అయిన నా సన్నిధానంలో శాశ్వతంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నాను. ఒకవేళ చదవలేకపోయినా ఏమంది ఆవిడ, చదవగలిగితే మరింత ఫలితము అన్నది. ఇక అక్కడ నుంచి ఏమైందనమాట, ఒక పరంపర వచ్చింది. అందుకని అనమాట ఇక్కడ ఖడ్గమాలు కూడా మనకి ఇందులో ఇవ్వడానికి గల కారణం, ఈ 3 ఇందులో ఇచ్చారు. ఇందులో పంచదశి మహామంత్రం ఈ స్తోత్రాలు ఇమిడ్చారు కదా, అందులో క ఏ ఈల క్రీం అనుందే, దీన్ని వాగ్భవ కూటము అంటారు. సర్వ వేదశాస్త్రములు ఇందులో ఉన్నాయట. సహస్రనామం చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా మీరు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ కొత్త వాళ్ళకి చెప్పాలి. సహస్రనామం చదివేటప్పుడు అశ్వశ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం మధ్యకూటేతి శక్తి శక్తి కూటేతి కీలకమంటారే. అందులో వాగ్భవ కూటము అంటే సుసూక్ష్మం సుగూఢం ఈ క ఏ ఏ లహ్రీం అనమాట. ఈ ఏ అన్నప్పుడు కంఠంతో ఉచ్చరించాలి. ఇప్పుడు నేను ఉచ్చరించానని మీరు ఇంటికి వెళ్ళి జపం చేసుకోమని కాదు, గురు ఉపదేశం లేకుండా చేయకూడదు. ఇవి ఇక్కడ మీకు పురాణంగా చెబుతున్నాం కనుక చెబుతున్నాం. క అన్నప్పుడు మామూలుగా విడదీస్తామండి, క ఏ అన్నప్పుడు ఈ కంఠం నుంచి పలకాలి. ఎందువల్ల, అది కంఠస్థానం అన్నమాట. ఏ శబ్దం అలా పలకాలో పడాలి, కయే అనకూడదు. క ఏ ఈ ల హ్రీం ఇదే వాగ్భవకూటం. ఇది సర్వ వేదశాస్త్రాల నిలయం. అందువల్ల ఇందులో వేదాధ్యయనం ఉంది. మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అనేక వేదములు నిరంతరం చదివిన ఫలితం పొందుతాడు. ఇక రెండవది హసక హలక్రియం, దీన్ని మధ్యకూటము అంటారు. దీనివల్ల ఏమిటి లాభం? సీయంతే ఉపభుజ్యంతే అనేన సర్వధన కనక వాహన భూమ్యాది సంపత్ ప్రచయ ఇది సస్యేతే సనోతశ్చ అవసాదానర్ధకత్వాత్ సకల రాజ పరిచ్ఛద జాలముక్తం. అనగా ఈ మధ్యకూటంలో ఉన్న అక్షరములు హసకహలక్రియం అనే దానిని జపం చేయటం వల్ల సకల ధనములు వస్తాయి. ధనాలు చాలా రకాలు, భార్యాధనం, భర్తృధనం, సంతానధనం, గృహధనం, అలాగే రత్నాల ధనాలు, ఇటువంటివన్నీ ధనాలు, ఈ సర్వధనాలు, ఇంకా బంగారాలు, వాహనాలు, భూములు, ఇవన్నిటినీ కలిపితే సకల ధనములు అంటారు. ఈ రాజభోగములను ఇచ్చేటటువంటి కూటం మధ్యకూటం. కాబట్టి ఒకటేమో వేద పాండిత్యం జ్ఞానం ఇస్తోంది, మొదటిది వాగ్భవకూటం, దాని పేరే వాక్కు కదా, వాక్కు భవకూటం కాబట్టి దానిని జపం చేయటం వల్ల వేద పాండిత్యం వస్తుంది, లేక వేద పఠన చేయటం వల్ల వచ్చే పుణ్యం వస్తుంది. మధ్యకూటం సకల సంపదలను ఇస్తుంది, ఆధిక్యాన్ని కూడా ఇస్తుంది, తిరుగులేనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇక మూడవది శక్తికూటం సకల క్రీం. అనగా జగత్తంతటినీ ప్రకాశింపచేసే దివ్య శక్తి ఇది. దీనివల్ల లాభం ఏమిటి? ఇటు మనస్సు, శరీరం శాశ్వత దృఢత్వం పొందుతాయి. చాలామందికి మనస్సులో దార్ఢ్యం ఉండదు. ఇంత పెసర తేడా వస్తే ఏడ్చేస్తారండి, గట్టిగా వాంతి అయితే వాంతి అయిపోయింది అంటాడు. ఏ వాంతి అవక ఏమవుతుంది? గట్టిగా రెండు మోషన్లు అయితే గదగదలాడిపోతారు. ఇంత పెసర తేడా వస్తే శరీరం తట్టుకోలేనటువంటి దౌర్బల్యం కొందరిలో ఉంటుంది. దానికి గల కారణం మనశ్శక్తి లేకపోవటమే. నిజంగా అటువంటి భయాలకే కనుక కుంగిపోతే ప్రపంచంలో మేము ఇంత తిరగలిగేవాడమా? సృష్టి తల్లకిందులైనా ఏనాడైనా మేము పట్టించుకోలేదు. దేనికి భయం అనేది లేదు. జంకు గుంకు అనేది నా జీవితంలో ఇంతవరకు ఎరగలేదు. అర్ధరాత్రి, అపరాత్రి, సింహాలు, పురులు ఉన్న అడవుల్లో తిరిగాం, కేకారణ్యాల్లో తిరిగాం, శ్మశానాల్లో తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో ఇప్పటికీ భయం లేదు. భయం అంటే మూర్ఖత్వం కదా. అక్కడ శరీరం పోయే కాలం వస్తే ఏదైనా ఎవడో ఏం చేయలేడు. దానికోసం చిన్న చిన్నవాడికి భయపెట్టినట్టు గట్టిగా ఒకసారి తేడా వస్తే అమ్మాయి ఇక నేను కథలు లేనేమో అని ఏడిస్తే అది అజ్ఞానం అవుతుందట. ఆత్మబలం కావాలి. ఆత్మబలం శరీర బలాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని ఏమంటారు? శక్తి కూటము అంటారు. ఈ సకల క్రీములో సకల కళలతో శివతత్వం ఉంటుందిట. అందుకే కళాభి అవయవై శివాది తత్వైర్వ సహిత సకల. అమ్మవారిని సకల అని ఎందుకు పిలుస్తారు? అమ్మవారి కళలన్నీ, అమ్మవారిలో ఉన్న దివ్య కళలన్నీ ఒక దివ్య కళారూపంలో, అవయవాల రూపంలో ఈ మంత్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ర జపం చేస్తే అమ్మవారి కళలు మన శరీరంలోకి వస్తాయి. కళలు వస్తే శరీరం దృఢమవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచేది కనుక శక్తి కూటము అన్నారు. బా, దీనివల్ల గడ్డి పొరక కూడా గట్టిదైపోతుందండి. పూర్వం ఒకప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని ఒక కాలువలో కొట్టుకుపోయాడు. గంగానదిలో స్నానం చేస్తుంటే గంగలో కొట్టుకుపోయాడు. అప్పుడు ఆయన ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఏది? పంచదశీ మహామంత్రాన్ని. వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటము, ఏ లక్రీం, హసక హలక్రీం, సకల క్రీం అనే మంత్రం జపం చేయగానే ఒక గడ్డి పొరక కొట్టుకొచ్చింది ఆయనకి నీటిలో. వెంటనే ఆయన గడ్డి పొరకను పట్టుకున్నాడు. నిజానికి గడ్డి పొరకను పట్టుకుని ఎవడన్నా గంగానదిని దాటగలడా? అందులో కొట్టుకుపోతున్నాడు. గంగానది యొక్క వరదలో కొట్టుకుపోతున్నామండి. ఇంతలో గడ్డి పొరక దొరికిందండి. ఎవడన్నా గడ్డి పొరక పట్టుకుంటే గంగానదిలో దామని ములిగి చచ్చిపోతాడు. ఈ గడ్డి పొరక ఒక మహావృక్షంలాగా, నౌకలాగా గట్టిగా అయిపోయిందిట ఆయన పట్టుకోగానే. ఆ గడ్డి పరక అతన్ని ఒడ్డుకు ఈడ్చుకొచ్చింది. అప్పుడు ఆయనకి ఓహో, ఇది శక్తికూటం యొక్క మహాప్రభావం. ఈ శక్తికూట జపం చేయటం వల్ల గడ్డి పరక కూడా గట్టి నౌకలాగా మారిపోయింది. గడ్డి పరకను పట్టుకున్న నేను ఏ శ్రమ లేకుండా వరదలో ఉన్న గంగానది నుంచి బయటికి రాగలిగాను అని గ్రహించాడు ఆయన. అప్పటి నుంచి ఆయన తన కుమారుడు పరశురాముడికి కూడా ఈ మహామంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ మహామంత్ర అనుష్ఠానం మనకు నిరంతరం తెలియకుండానే సహస్రనామంలో, త్రిశతిలో, ఖడ్గమాల్లో ఉందన్నమాట. ఇందులో శ్రీమద్వాగ్భవ పూటేది బీజమేమో సహస్రనామంలో, లలితా సహస్రనామంలో ఉన్నది. రెండవది మధ్యకూటం ఉన్నదే, అదేమో త్రిశతిలో ఉంది. ఖడ్గమాలలో శక్తి కూటం ఉన్నది. ఈ విధంగా విడివిడిగా అన్ని కూటములు ఉన్నాయి, మళ్ళీ అన్నీ కలిపి ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. అందుకే మూడు కలిపి జపం చేస్తే తొందరగా ప్రతి జీవి తరిస్తాడు. మానవులు తొందరగా తరించడానికి మూడు స్తోత్రములు ఒకేసారి ఒకే ఆసనం మీద కూర్చొని చెయ్యడం మంచిదన్నమాట. తేలిగ్గా చెప్పాలంటే ముందు సహస్రనామం చేసుకో, తర్వాత త్రిశతి చెయ్యి, తదనంతరం ఖడ్గమాల చెయ్యి. చేసి భక్తితో అమ్మకి నమస్కరించి వెళ్ళు. కుదిరితే పాయసాన్నాన్ని నివేదించు. ఏమీ లేకపోతే మనస్సుని సమర్పించు. ఎన్ని నివేదనలు పెట్టినా కూడా అమ్మవారు లొంగకపోయినా మనస్సు సమర్పిస్తే లొంగుతుంది. కాబట్టి ఏమీ లేని పేదవాడు మనస్సే నైవేద్యంగా సమర్పించవచ్చు. దానికి మానసిక పూజ అని కూడా పేరు. కానీ ఎందుకు చెప్పట్లేదు ఈ పురాణాల్లో అంటే, నాయన ఏమి లేకపోయినా పర్లేదు నీ మనస్సీ అండం మొదలెట్టామంటే అజ్ఞానికి సరిగ్గా చదువుకోని వాడికి ఏమక్కర్లేదట, ఇవన్నీ ఉట్నే తీస్తున్నారట, వేస్ట్ ఇవన్నీ, మనస్సు చాలంటాడు వీడు. అందుకని ఏమీ లేనప్పుడు మాత్రమే మనస్సు చెప్పారు తప్ప అన్నీ ఉంటే ఏమీ సమర్పించకుండా ఉండడం కుదరదు. ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో సికింద్రాబాద్ నుంచి నడిచొచ్చిన వాళ్ళని చూసాం. తాడేపల్లిగూడెంలో ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు. అల్లుడు సాఫ్ట్వేర్ వాడ్డ. లాక్డౌన్లో అత్తారింట్లో ఇరుక్కుపోయాడు. ఇంతలో ఓ రోజున, ఇదిగో నువ్వు కనుక రెండు మూడు రోజుల్లో వచ్చి ఇక్కడ కంపెనీలో రిపోర్ట్ చేయకపోతే నీ ఉద్యోగం తీసేస్తావని కంపెనీ వాళ్ళు ఇతన్ని బెదిరించారట. ఈయన కర్మగాలి మామగారికి చెప్పాడు. వెంటనే మామగారు ఏమన్నాడు తెలుసా, ఇదిగో అల్లుడు పొద్దున్నేలే మెత్తగా నీకు ఇంత సద్దన్న మూట కట్టిస్తుంది, ఆ మూట వచ్చి బయలుదేరు వెళ్ళు హైదరాబాద్కి. నిన్ను చూసి ఇవ్వలేదు నా కూతుర్ని, నీ ఉద్యోగాన్ని చూసి ఇచ్చాను. ఉద్యోగం పోతుందిగా వెళ్ళానుగా, వాహనాలు లేవు కదా మామగారు అన్నాడు. ఏం వాహనాలు లేకపోతే ఎంతమంది వెళ్ళాలా, ఇవి గూడెల్లో ఇక్కడ పట్టాల దగ్గర మొదలుపెట్టు నడక, ఈ రైలు పట్టాలన్నమాట వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాం, వెళ్ళిపో అన్నాడు. అల్లుడితో ఎలా అంటాడు ఏమిటనుకున్నాడు ఆ పిచ్చల్లుడు పాపం. మామగారు అల్లుడితో ఎలా అన్నాడు ఏమిటనుకున్నట్ట, కానీ మామగారు నిర్దాక్షిణ్యంగా ఎంటేశాడు, వీడు సద్యాన్న కూర్చొని వెళ్ళిపోయాడు వరకు. కాబట్టి గతి లేనప్పుడు ఏం చేశాడు, ఉద్యోగం పోతున్నారు కొట్టే మామగారు అన్నం పెట్టని బెడట్టు గంటితే నడిచి వెళ్ళాడు సికింద్రాబాద్కి. ఉత్త రోజుల్లోన అమ్మ బాబోయ్ గుళ్ళో ఇక్కడి నుంచండి ఆడిటోరియం దగ్గర నుంచండి రామలింగేశ్వరుడి దగ్గరికి నడవాలా, ఎంత దూరమో, ఏది రామలింగేశ్వరుడు ఏదో పెద్ద దూరంలో ఉన్నట్టు, ఈ ఆడిటోరియం నుంచి అక్కడ నడవలేటవాడు, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి రోప్వే ఏమని అడుగుతాట అరిగాలి. అలా మాట్లాడిన వాడు చచ్చినట్టు నడిచాడు. అలాగే మనం ఏంటంటే సాగుబడి ఉంటే అన్నీ మానేస్తున్నాం, అలా కాకుండా ఏ ఆహార పదార్థం దొరకనప్పుడు మనస్సుని నివేదన చెయ్యి. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాయసం అంటే పాయసం, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ, అగరత్తులు అంటే అగరత్తులు పెట్టి ఆ రకంగా అర్చన చేయాలి. అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. భగవంతుడు ఏంటంటే ఏమీ లేనప్పుడు అభావంలో దేన్నైనా సేకరిస్తాడు. అందుకే అభావే శాలిచూర్ణంచ, ఏమీ లేనప్పుడు ఇంత బియ్యపిండితో పూజ చేసిన పరమాత్ముడు సంతోషిస్తాడు. ఇంకా జన్మాంతర సుకృతం ఉన్నవాడు ఏం చేయాలో చెప్పాడు. పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు సద్గురువుని అన్వేషిస్తాడు. గురువుని అన్వేషించాలి. నాకు గురువు దొరకాలి దొరకాలి దొరకాలని లోపల అనుకోగా అనుకోగా అప్పుడు భగవంతుడు అతనికి గురువుని ఇస్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. గురువు పాదుకలు శిరస్సును పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన దగ్గర వినయంగా అడిగి కూర్చోవాలి, కిందే కూర్చోవాలి, శరీరం సహకరించినంత వరకు కిందే కూర్చోవాలి. ఆ తర్వాత శాంతితో వినయవంతుడై, అది కూడా గురువుగారికి ఎడమ పక్కన, కుడివైపున కూర్చుని ఎప్పుడు కూడా ఏ ప్రశ్న వేయకూడదట. అందుకని గురువుగారికి ఎడమ పక్కన కూర్చోవాలట, 26వ శ్లోకంలో చెప్పారు. ఆపై స్వామి నేను అర్హుడను అవునో కాదో నాకు తెలియదు, కానీ ఏదో ఒక ఉపదేశం పొంది తరించాలనుకుంటున్నాను, నాకు అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించండి అని కోరాలి. అప్పుడు గురువు ఆ వ్యక్తి యొక్క అర్హతని బట్టి వాడికి బాలామంత్రమా, పంచదశియా, షోడశియా, లేక అష్టాక్షరీ మంత్రమా, పంచమీ మంత్రమా, లేక పంచాక్షరీ మంత్రమా, అది ఇది కాకపోతే నవార్ణ మంత్రమా, ఇవన్నీ ఆలోచించి చేస్తాడు. అందుకే గురువుకి బాధ్యత వదిలిపెట్టాలి. గురువుగారు నాకు పంచదశ ఇవ్వకూడదా, షడశ ఇవ్వకూడదా, నువ్వు అడగకూడదు, అడిగితే దెబ్బతింటావట. నేనంటాం కాదు, 35వ శ్లోకంలో చెప్పిన వాడు చెబుతున్నాను నేను, ఇవన్నీ ప్రామాణికంగా చెబుతున్నాను. గురువును నాకు ఈ మంత్రం కావాలని అడగడం కంటే గురువుకే బాధ్యత వదిలితే మనం తొందరగా తరిస్తాం. ఎందుకంటే మనకి ఏ మంత్రం ఇస్తే మనం తరిస్తామో మనకంటే మన గురువునికి తెలుస్తుంది కనుక. కారణం గుశబ్దస్తంధకార స్యాత్, గుశబ్ద అంధకారస్యాత్ ఋశబ్దస్త నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. ఈ శ్లోకం ఎందులోదని చాలామంది అడిగారు. బ్రహ్మాండ పురాణంలో 43 అధ్యాయంలో 37 శ్లోకం ఇది. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట, గురుహు అంటే చీకటి తొలగించేవాడు. ఏం చీకటి? మనలో అజ్ఞానము అని ఒక చీకటి ఉన్నది. దానివల్ల మనకి ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏం బాగాలో తెలియదు, ఎలా బాగుపడాలో తెలియదు. అందువల్ల గురువు పాదాలు పట్టుకుంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వశస్సు ఇచ్చి మనల్ని మంత్రవేత్తగా మంత్రద్రష్టగా చేస్తాడు. అప్పుడు జ్ఞానరూపమైన గురువుని సేవించి తరిస్తాం. ఇంకా ఏం చెప్పాడో తెలిసిన, ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి గురువుని ఆశ్రయించాక ఆ గురువుని విడిచిపెట్టి అన్య గురువుని చేరేటటువంటి వాడు, అంటే మా గురువు గారు ఎందుకు పనికిరాడంటే మీ దగ్గరికి చేరామండి అంటారే, వాళ్ళు సర్వనాశనం అయిపోతారట. గురువుని కఠిన వాక్యం ఆశీస్సుగా భావించాలన్నాడు 38. గురువుగారు అప్పుడప్పుడు కఠినంగా పలుకుతాడు, నోరు మూసుకో అన్నాడంటే గురువుగారు నోరు మూయాలి. గురువుగారు ఏం గురువుగారు అండి, మమ్మల్ని కఠినంగా తిడుతున్నాడు అనకూడదట. నిజం చెప్పమంటారా, గురువుగారు ఎప్పుడైనా కఠినంగా పలికితే అది ఆశీస్సు అవుతుందట. ఇందులో చెప్పారు 38 శ్లోకంలో. అందువల్ల గురువులు చాలా పరీక్షిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కొంచెం కఠినంగానే పలుకుతారు, అది కూడా ఆశీస్సు అనుకోవాలి. ముందు గురువుకి అభివాదనం చేసి ఆ తర్వాతే ఆయన దగ్గర జ్ఞానం పొందాలి. అభివాదన చేయకుండా నమస్కారం చేయకుండా ఏది ఉపదేశం పొందకూడదు. ఇక గురుద్రోహమునకు మించిన పాతకం ఈ ప్రపంచంలో మరొకట్లేదు. 40 శ్లోకంలో చెప్పారు మహాపాపాల్లో గల గొప్ప పాపం గురుద్రోహం. శ్లోకాలు ఎందుకు చెప్తున్నాను, మా గురువుగారు చెప్పినవన్నీ నిజమా కదా అని మీరు ఇంటికి వెళ్ళాక బ్రహ్మాండ పురాణంలో చూసుకోండి. అందుకోసం ఇది 40 శ్లోకంలో 43 అధ్యాయంలో చెప్పబడిన శ్లోకం. గురువు అడుగులు వేసేలా నడిచాక ఆ అడుగుల్ని ఈ రెండు చేతులతో కళ్ళకు అద్దుకుంటే అటువంటి వాడు అడుగడుక్కి ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతాడు. గురువుగారి కంటే ముందు తొందరగా నడిచి ఆయన పక్కకు గెంటుతూ ఆయన కాళ్ళల్లో కాళ్ళేసి ఆయన తొక్కితే వాడు గోబ్రాహ్మణవద కంటే గొప్ప మహాపాపం చేసిన వాడు అవుతాడు. సర్వపూజ్యుడు గురువు అనుకోన్నవాడు మాత్రమే శిష్యుడు. అటువంటి గురువునికి తన శరీరము, మనస్సు, ధనము సర్వం సమర్పించాలి. తొందరగా మంత్రజపంలో సిద్ధి పొందాలంటే గురువే సర్వం అనుకుని గురువునకు మనస్సు, శరీరము సమస్తం సమర్పించాలి. గురువు నోటి నుంచి ఏదొస్తే శాస్త్రం ఏంటండో. 59 శ్లోకంలో చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటి చెప్పారు, గురువు నోటి నుంచి వచ్చినటువంటిదల్లా అది శాస్త్రమే, ఇంక దాని గురించి వేరే ఆలోచించదు పొమ్మన్నాడంతే. నిషిద్ధమపి గురువు ఆజ్ఞాం, గురువుగారు చెప్పిన ఆజ్ఞ అది నిషిద్ధమైనా చేయాలి. అక్కడ ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు చేయకూడదు. మద్యం తాగడం దోషం, కానీ గురువుగారు తాగరా అన్నాడు అనుకోండి, నేను పరీక్షించడానికి మారు మాట్లాడకుండా గడగడాగే. మా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చేవాళ్ళు అండి, గురువుగారు ఈ మాట ఎప్పుడు అంటారా నేను ఎదురు చూసేవాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, అందుకని ఆయనకు ఆనందం అన్నవాడు. గురువుగారు ఇలాగే అన్నారు ఉపన్యాసంలో చెప్పాను నేను, నిషిద్ధమపి గురువాజ్ఞాం అని మీరు 62 శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకంలో చెప్పిన ప్రకారం నేనేం చెప్పాంట, మద్యం తాగడం పాపమే కానీ అయినా గురువుగారు తాగమంటే తాగేయాలి, మాట మాట్లాడకూడదు, గురువుగారు ఇదేంటండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనకూడదు. అందుకని అది విన్నప్పటి నుంచి ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఏదంటే ఒకసారి ఆ శ్లోకం చూపించండి అన్నాడు. సరే ఇదిలో ఉన్న ఈ 63 శ్లోకం చూపించాను. గురుముహం కృత్య తుంకృత్య విప్రం వాదయర్ విధిచ్చత, ఈ మొత్తం శ్లోకాలన్నీ చూపించా. గురువుగారు గురువుగారు తాగమంటే మద్యం కూడా తాగచ్చా, నిషిద్ధమైనా చేస్తే పుణ్యం అని మీరు చెప్పారు కదా, అవునాయనా చెప్పాను, కాస్త తాగమన్నది ఏదో నన్ను తాగమనకూడదండి అన్నాడు. వాళ్ళు ఆవిడ తాగద్దంటుంది అది గొడవ. నిజం జరిగింది ఇది. ఎప్పుడు గురువుగారి దగ్గర రోడ్డు కూడా మాట వస్తున్నాడు ఆయన ఎందుకంటా, నేను ఇలాంటి నిష్ఠాగరిష్ఠుండి అయితే పరీక్షించడానికంటాం కానీ రోజు పుచ్చుకునేవాడిని పుచ్చుకోమనం మేము, వాడిని మానేయమంటాం. అప్పుడు గురువుగారు వాడిని మానేయమంటే వాడికి అది నిషిద్ధమై నారాయాత్ర పడిపోతాడనమాట. ఎవరికి ఏది ఇష్టమో దానిని మేము వద్దంటాం తప్ప మరేమీ అనం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎవడైనా తెలిసి కానీ తెలియక కానీ గురువు నోటుకు వచ్చినట్టు ధిక్కరిస్తే వాడు బ్రహ్మరక్షో భవిష్యత్, బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అందువల్లే నిషిద్ధమైన గురువు యొక్క అజ్ఞని చెయ్యాలి. గురువుకి 12 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ గురువు 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 అని 3 సార్లు తలుచుకుంటే వాడు గురువు గారి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడంటే గురువు గారి దగ్గర ఉండి ప్రదక్షిణ చేయలేని వాడు ఎంత దురదృష్టవంతుడు అంటాడే. 12 యోజనములు అంటే 1296 మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఒక ఆయన గురువు గారికి, అయినా 3 సార్లు గురు 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 అనుకున్నట్ట. అనుకున్నంత మాత్రం చేతే వాడు గురువు చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాపుణ్యం పొందాడు. అటువంటిప్పుడు తన గురువు తనకు దొరికినప్పుడు ప్రదక్షిణ చేస్తే వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. గురువు ఎటువంటి వాడు? 3 కళ్ళు లేని శివుట, 4 భుజములు లేని విష్ణువుట, నిష్పాల లోచన శంభు. నుదుట 3 కళ్ళు ఉంటాయి శివుడికి, పాలలోచనుడు ఆయన. కానీ గురువుగారు నుదుట 3వ కన్ను కనిపించకుండా ఉన్న శివుడు. అచతుర్వదన, 4 భుజములు లేనటువంటి బ్రహ్మ. బ్రహ్మగారికి 4 ముఖాలు ఉంటాయి కదా, 4 ముఖాలు ఉంటాయి. కానీ గురువుగారు 1 ముఖంతో ఉంటాడు. బ్రహ్మగారి కంటే ఈయనే గొప్పవాడు. 4 ముఖాలు లేని బ్రహ్మట, 3 కళ్ళు లేని శివుట, 4 భుజాలు లేని విష్ణువుట. అందుకే జ్ఞానులు ఆ త్రిమూర్తుల కంటే ప్రత్యక్షంగా కనపడుతున్న గురువే గొప్పవాడు అన్నారు. గుడ్డివాళ్ళు ఉదయిస్తున్న సూర్యుడిని చూడలేరు, అలాగే అజ్ఞానులు గురువు తమ పక్కనే ఉన్న గురువు సేవ చేసుకోలేక తరించలేక నశించిపోతారు. వాళ్ళు భాగ్యహీనులు అండి. లక్ష్మీదేవి నగల మూట వేస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి కదా ముష్టాడపడం. వాడికి గురువు మీద భక్తి లేని వాడికి పెద్ద తేడా లేదు, వాడు వీడు ఒకటే. కామాక్షి కటాక్షం పొందాలంటే, అమ్మ కటాక్షం పొందాలంటే మంత్రం ఉండాలి. మంత్రం లేకపోయినా గురువుని ధ్యానించినా చాలు. కాబట్టి గురు కటాక్షం ఉంటే మంత్రధ్యానం చేసిన పుణ్యం పొంది తీరుతారు అని ఈ విధంగా హయగ్రీవుడు లలితోపాఖ్యానంలో చెప్పి, నాయన ఇది పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికి అయిన జగన్మాతకి సంబంధించిన దివ్య కథ. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వాడు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందుతాడు, 40 ఆంగిరస యాగాల ఫలితం పొందుతాడు, భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. శ్రద్ధతో గురువులను మనస్సులో ధ్యానించుకుని వారి పాదములే సమస్త తీర్థయాత్రలు అనుకుని ఈ పురాణాన్ని విన్నటువంటి వాడు పునర్జన్మ పొందడు, శాశ్వత కైవల్యం పొందుతాడు. దీనిని కురుక్షేత్రంలో విన్నటువంటి వాడు 1000 బారువుల బంగారం దానం చేసిన పుణ్యం పొందుతాడు. కురుక్షేత్రంలో ఇది ఉండడం ఇంకా పుణ్యం, ఎందుకంటే ఇది కురుక్షేత్రంలో జరిగిందని చెప్పుకున్నాం కదా ఒకసారి మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా. అందువల్ల కురుక్షేత్రంలో ఈ పురాణం వింటే 1000 బారువులట. అసలు 1000 బారువుల బంగారం మనం కళ్ళారా చూడలేం, ఏ వెంకటేశ్వరుడి దగ్గరో లేకపోతే అనంత పద్మనాభ స్వామి దగ్గరో కనపడాలి. ఎందుకంటే 8000 కేజీల కంటే ఎక్కువ బంగారం 8 బారువులంటే, అన్ని బారువులంటే అంత బంగారం మనం ఎక్కడ చూడగలుగుతాం? అంత బంగారం దానం చేసిన మహాఫలితం దీనివల్ల వస్తుంది. ఈ పురాణమును మాఘమాసంలో కానీ, ఫాల్గుణ మాసంలో కానీ, శిశిర ఋతువులో కానీ, మొత్తంగా శిశిర ఋతువులో ఏదో ఒకనాడు కానీ, ఆషాఢమాసంలో కానీ వింటే అటువంటి వాడు భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడ. శిశిర ఋతువు అంటే ఏమిటి? మాఘ ఫాల్గుణ మాసాలు, దాన్ని శిశిర ఋతువు అంటారు. ఆషాఢమాసం ఎప్పుడైనా వినొచ్చన్నాడు, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాశివ్యం సదాశివ్యం, ఎల్లప్పుడూ వినొచ్చు, వినకూడదు కాదు. కానీ అధిక ఫలితానికి శిశిర ఋతువులో అంటే మాఘ పాల్గొన మాసాల్లోనూ లేదా ఆషాఢమాసంలో వింటే భూప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతాడు. భూమి చుట్టూ ప్రదక్షిణ మనం ఎక్కడ చేస్తాం? గట్టిగా గుడి చుట్టూతోనే అమ్మ ఇంత పెద్ద గుడి అండి అంటారు. 108 ప్రదక్షిణలు చేయలేక గెదగెదలాడుతున్నాం. అటువంటిది భూప్రదక్షిణ చేసిన ఫలితం కేవలం ఆ కాలంలో ఈ పురాణం వింటే పొందుతాం మనం అన్నట్టు వచ్చిపోయింది. పాల్గొన మాసమే మనం కోరుకున్నామా? కోరుకోకుండా అది గురువుల కటాక్షం అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీన్ని గురుమహిమ అంటారు. మనకి తెలియకుండానే ఆ పురాణాలు ఏ మాసాల్లో జరగాలో ఆ మాసాల్లో జరుగుతున్నాయి. ఈ విధంగా అగస్త్యునికి అనేక విధములైన ఈ కథలు చెప్పి అగస్త్యుని అతని భార్యని వీడు కొల్పి అదృశ్యుడై ఇప్పటికి కూడా గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర తీరంలో మహానుభావుడు హయగ్రీవుడు కొలువై ఉన్నాడు. ఆ హయగ్రీవుడు అత్యంత జ్ఞానస్వరూపుడు. ఆయన్ని మనం గురువుగా తలుచుకొని, అగస్త్యుడిని కూడా తలుచుకొని ఈ బ్రహ్మాండ పురాణాన్ని వీలున్నప్పుడల్లా విందాం, తరిద్దాం. ఇది చాలా గొప్పది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇక్కడితో బ్రహ్మాండ పురాణం మనకి ఫలశ్రుతో సైతంగా పూర్తయింది. ఆ తర్వాత పురాణానికి డేట్ ఇచ్చిన తర్వాత విష్ణు పురాణం అని విన్నాను. విష్ణు పురాణం చెప్పన్నారు జగద్గురువులు, కాబట్టి విష్ణు పురాణం చెప్పుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.